अखण्डमण्डलाकारम् व्याप्तम् येन चराचरम् यत्पदम् दर्शितम् येन तस्मै श्रीगुरवे नमः. आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात్.
దేవాలయాల నిర్మాణము గురించి చేసే ప్రయత్నాలలో మొదటి ప్రయత్నంగా మనం ఏం చేస్తున్నాం అంటే, 3 గంటల సాపు ఇక్కడ జపానికి ఒక నిర్ణీతమైనటువంటి అవధి ఏర్పరచుకుంటున్నాం. పొద్దున్న 6 to 7, మధ్యాహ్నము 12:30 to 1:30, ఈవినింగ్ 5:30 to 6:30, 6:30 నుంచి 6:45 వరకు కుండలిని జాగరణకి సంబంధించినటువంటి 15 మినిట్స్ స్తోత్రంతో కలిపి. ఈ సాధన చాలా ముఖ్యం. ఎంత గొప్ప విద్య అయినా మీరు ఆ ప్రయత్నం చేయకపోతే లాభం లేదు. ఎవరింట్లో మేం చేసుకుంటాం అది అంతగా ఉపయోగపడదు. ఎవరింట్లో వాళ్ళు ఒక్కొక్క కొవ్వొత్తి పెట్టి చదువుకుంటే, అందరూ ఒక్కొక్క కొవ్వొత్తి తెచ్చి ఒక చోట పెట్టి చదువుకుంటే వెలుతురులో తేడా వస్తుంది కదా. తెచ్చేది ఆ ఒక్క కొవ్వొత్తి, వెలిగించేది ఆ ఒక కొవ్వొత్తి. కానీ అందరూ కలిసి 24 కొవ్వొత్తులు ఇక్కడ పెట్టి చదువుకుంటే, తెచ్చింది ఒక్కొక్క కొవ్వొత్తి అయినా అందరికీ 24 కొవ్వొత్తులకు వెలుగు లభిస్తుంది. అది మర్చిపోయి సామూహిక సాధన యొక్క లక్ష్యాలు మర్చిపోయి పర్వములు, వ్రతాలు, పండుగలు ఇవన్నీ సామూహికంగా చేసుకోవాల్సింది. ఇప్పుడు కుంభమేళా ఉంది, 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇంట్లో చేసుకుంటున్నావా? దాన్ని ఇంట్లో చేసుకోము, బయట చేసుకుంటాం, సామూహికంగా చేసుకుంటాం. అలాగే మన పండుగలు కూడా సామూహికంగా చేసుకోవాల్సినటువంటివి. సామూహికంగా చేసుకోవటం వల్ల లాభం ఏంటి అంటే, ఋషులు చెప్పినటువంటిది, ప్రతి ఒక్కడూ ఋషి స్థాయిలో జీవించలేడు. ఋషి యొక్క త్యాగశీలత రాదు, ఋషి యొక్క అవిశాల హృదయము రాదు. కాని ఆ సామూహికంగా చేసుకోవటం వల్ల లాభం ఏంటంటే, ఎవడి ప్రయత్నానికి తగినట్టు ఫలితము కాకుండా ఇంకా ఎక్కువ ఫలితాలతో పాటు సంబంధం తెచ్చుకోవచ్చు. ఆ తెచ్చుకోవటం వల్ల సంస్కారాలు ఏర్పడతాయి, సంస్కారాలు ఏర్పడటం వల్ల ఇంకా వాడు తీవ్రమైనటువంటి కృషి జరుపుతాడు. అది కాకుండా ఈ సామూహికంగా చేసేటువంటి జపాలలో ఇంకొక లాభం ఉంది. సామూహికంగా జపం చేస్తున్నాం, ఏ విధంగా అయితే మీరు 24 కొవ్వొత్తులు ఒక చోట పెడితే మీకు 24 కొవ్వొత్తుల యొక్క వెలుగు వస్తుందో, 24 మంది కలిసి ఒక మంత్రాన్ని ఉచ్చారణ చేస్తే 24 మంత్రశక్తి యొక్క మనోవైజ్ఞానిక ప్రెషర్ వ్యక్తి మీద పడుతుంది. ఇంచేత 24,000 గాయత్రి మంత్ర జపం ఒక అనుష్ఠానానికి సమానం. 24 రోజుకి ఒక గంట సేపు చేస్తే 24,000 అవుతుంది. అంటే ప్రతి ఒక్కడికి ఒక అనుష్ఠానం చేసినంత లాభం వస్తుంది. అది 3 పూట్ల 24 కలిసి చేస్తే. అదేంటి మంత్ర జపం యొక్క సంఖ్యాబలం. ఇది కాకుండా యజ్ఞం చేస్తాం ఇక్కడ మనం. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మంత్రశక్తిని మనం సూక్ష్మీకృతం చేస్తున్నాం. సూక్ష్మీకృతం చేయటం వల్ల అదేమవుతుంది, ఉచ్చలోకాలకి వెళ్తోంది. ఉచ్చలోకాలకి వెళ్లి అది తన మంత్రానికి అనుకూలమైనటువంటి ఆలోచన విధానాలను ఆకర్షిస్తుంది. అది మేఘాలు ఏర్పడతాయి. ఆ మేఘాలు తిరిగి ఏమవుతాయి, వర్షిస్తాయి. క్లౌడ్స్, మేఘాలు వర్షించడానికి హెలికాప్టర్స్ మీద వెళ్లి సిల్వర్ ఐడైడ్, సిల్వర్ క్లోరైడ్ సాల్ట్ జల్లుతారు. జల్లుతే అక్కడ అది వర్షిస్తుంది. పర్జన్యం ఏర్పడింది, మేఘం ఏర్పడింది, మళ్ళా ఇక్కడ మీరు గాయత్రి మంత్ర జపం చేశారు, ఏమవుతుంది, ఆ ఏర్పడినటువంటి మేఘం మళ్ళా ఇక్కడే వర్షిస్తూ ఉంటుంది. ఇలాగ ఒక సైక్లిక్ ప్రాసెస్ లో ఓ సంవత్సరం 2 సంవత్సరాల పాటు జరిగిందనుకోండి, అది అప్పుడు ఆ స్థలం ఏమైపోతుంది, నిరంతరము ఆ మంత్రాది దేవత యొక్క శక్తి యొక్క అనుగ్రహ వర్షానికి కారణమవుతుంది. అది దేవాలయాల యొక్క వెనకాతనున్నటువంటి విజ్ఞానం. మరి ఇప్పుడు దేవాలయాలలో అనుగ్రహ వర్షం ఎందుకు రావటం లేదు అంటే, దేవాలయాల్లో సాధన ఎక్కడ జరుగుతోంది, దేవాలయాలలో ఆ యజ్ఞం ఎక్కడ జరుగుతోంది, దాన్ని మళ్లీ మనం తీసుకొచ్చి పెట్టాలి, తెప్పాలి. ఎక్కడ తప్పు జరుగుతోందో, దేవాలయాల నిర్మాణం సరిపోదు. దేవాలయాలు ఆ మంత్రాది దేవత యొక్క, అక్కడ పెట్టినటువంటి దేవత యొక్క అనుగ్రహ వర్షానికి నిరంతరము కారణం అవ్వాలి. విద్యాలయాలలో విద్య ఎలా బోధిస్తున్నామో, దేవాలయాలలో ఆ దేవత్వ కిరణాలు నిరంతరం వర్షిస్తూ ఉండటానికి మనం ఇక్కడ బీజారోపణం వేస్తున్నాం. అంచేత ఆ సాధనా కాలము గుర్తుంచుకోండి, మార్నింగ్ 6 to 7, 6 కే వచ్చేయండి ఓ 2 నిమిషాల ముందు. వీలుంటే ఎవరి ఆసనాలు వాళ్లు, వీలుంటే డ్రెస్, కలర్స్ చెప్పాను కదా, తెలుపు, ఎరుపు, పసుపు. మధ్యాహ్నం 12:30 నుంచి 1:30, సాయంత్రం 5:30 నుంచి 6:30 గాయత్రి మంత్ర జపం. దాని తర్వాత కుండలిని జాగరణ సాధన 5 నిమిషాలే చేస్తాం, కానీ దానికి ముందు 10 నిమిషాలు ఆ స్తోత్ర పారాయణ చేయాల్సి వస్తుంది మంత్ర జపానికి సంబంధించింది. ఇది మోర్ ఇంపార్టెంట్ లెక్చర్ కంటే, అది గుర్తుంచుకోండి. భగవంతుడి యొక్క శక్తి చాలా గొప్పది అని ఎన్నిసార్లు వింటే ఏం లాభం, ఆ శక్తిని మీరు ఉపయోగించుకోవాలి అంటే ఈ సాధన కాలాన్ని గుర్తుంచుకుని ఆ సాధనా కాలానికి 5 నిమిషాలు ముందే వచ్చేసి డిస్టర్బ్ చేయకుండా, కనీసం అక్కడ మాత్రం డిస్టర్బ్ చేయకండి, ఇంకా మీరు జాగ్రత్తగా పాటించగలిగితే రెగ్యులర్ గా వచ్చేవాళ్లు నిర్ణీతమైనటువంటి స్థలాలు నిర్ణయించుకోండి. ఆ స్థలము ఆ సాధనావధిలో మీరే కూర్చోవాలి అక్కడ. ఈ విధంగా ఏమవుతుందంటే ఒక నిర్ణీతమైనటువంటి ప్రాకృతిక శక్తులున్నాయి, అవి మనం దర్శించలేం కాని పిల్లలు దర్శించగలరు. భూమికి సంబంధించినటువంటి దేవతలు, జలానికి సంబంధించినటువంటి దేవతలు, అగ్నికి సంబంధించినటువంటి దేవతలు, వాయుతత్వానికి సంబంధించినటువంటి దేవతలు, ఈ 4 దేవతలు ఒక్కొక్క స్థలం మీద వాటి యొక్క అధికారం ఉంటుంది. మీరు కనుక ప్రతిరోజు ఒకే చోట కూర్చుని సాధన చేయటం వల్ల దానికి తగినటువంటి లక్షణాలున్నటువంటి భూతదేవతలు, భూతతత్వ దేవతలు ఆకర్షితమయ్యి ఆ స్థలానికి విశేషమైనటువంటి శక్తి ఇస్తారు, అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది. అందుకే మీ ఇంట్లో కూడా మీరు చేసుకునేటప్పుడు ఒకే స్థలములో ఒకే టైంలో కనుక కూర్చుంటే, ఇప్పుడు ఎలాగోతే మనందరం ఒక టైం పెట్టుకుంటే ఎలాగోతే ఇక్కడికి రాగలుగుతున్నాము, మనకి తెలియనటువంటి అయినా వాటి ఉనికి ఉన్నది కనుక ఆ తత్వములు యొక్క కణాల యొక్క అధిదేవతలు మనం ఎలాగైతే విశాల ప్రపంచం ఉందో వాళ్ల ప్రపంచం ఉంది. వాళ్లు కూడా ఈ రుచి కలిగినటువంటి కణాలు మీ చుట్టూరా చేరతాయి. జారటం వల్ల ఏం లాభం అవుతుంది? మీ శరీరంలో భూతత్వంలో ఏదైనా లోపం ఉంటే ఆ భూతత్వాది దేవత దానికి అనుగుణ్యంగా ఉన్నటువంటి కణాలు వస్తాయి కనుక దాన్ని మార్చివేయగలుగుతుంది. అక్కడ చాలా చోట్ల కొన్ని చోట్లకు వెళ్తే రోగాలు పోతూ ఉంటాయి, చూసి ఉంటారు మీరు, చెప్పుకుంటూ కూడా ఉంటాం. అక్కడ పెట్టే రోగం పోవటం కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ తత్వాది దేవత కణాలు అక్కడ ఎందుకో చేరాయి. మనం శాస్త్రీయంగా చేర్చుకుందాం, వాటిని క్రమబద్దంగా చేర్చుకుందాం. దేవాల యొక్క లక్షణం కూడా అదే. టైం పడుతుంది ఇదంతా, ఒకరోజు రెండు రోజుల్లో మనం చేయలేము. కానీ మీరు ఆ ప్రిన్సిపల్స్ అర్థమవుతాయి. ఇక్కడైనా మీళ్లలో అయినా ఖచ్చితంగా ఒక జాగా నిర్ణయించుకోండి. డాబా మీదైనా అవ్వచ్చు, అది కిందనైనా అవ్వచ్చు, ఎక్కడైనా మీకు లక్షణం సాధ్యమైనంత వరకు తక్కువ డిస్టర్బెన్స్ ఉండేది, సాధ్యమైనంత వరకు. అసలు బాహ్య ప్రపంచం యొక్క డిస్టర్బెన్స్ మిమ్మల్ని గందరగోళం ఏం చేయకూడదు. నవల్ చదువుకుంటున్న వాడిని చుట్టుపక్కల వాతావరణం ఏం డిస్టర్బ్ చేయకపోతే చూసి ఉంటారు కదా ఎంత గందరగోళంలో నవల్స్ చదువుతూ ఉంటాం. టీవీ ఉంటూ ఉంటుంది, పిల్లలు ఆరుస్తూ ఉంటారు, ఎవరో వచ్చి భోజనం పెట్టమంటారు. కానీ నవల యొక్క రుచి మిమ్మల్ని బయటకి రానివ్వకపోతే జపం మీరు చేసుకోలేరా ఎక్కడ పడితే అక్కడ, అది వేరే విషయం. కానీ జపం చేసుకుంటున్నాం, ఒకే చోట చేసుకుంటే వచ్చే లాభాలు మీకు తెలిసినప్పుడు, ఇళ్లలో కూడా ఒకే చోట, ఇక్కడ కూడా ఒకే చోట, ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశాన్ని ఏర్పరచుకోండి. ఏర్పరచుకున్న తర్వాత ఇవాళ సాధనాత్మక వివరణలో తపశ్చర్యల గురించి మాట్లాడుకుందాం. మనం మూడు రకాలైనటువంటి కర్మలుంటాయి. సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ. మొత్తము భారతీయ ఆధ్యాత్మికత ఈ మూడింటి మీదే ఆధారపడింది. ఇది కూడా గాయత్రి యొక్క మూడు పదాలలోనూ భూర్ భువః స్వహలో వచ్చేస్తుంది. ఆ గాయత్రి యొక్క సర్వజనీనత అందువల్ల సంచిత కర్మ, మూట మూస్తున్నాం మనం, అనేక జన్మల నుంచి అనేక పనులు మనం చేస్తున్నాం, మంచి పనులు చేస్తున్నాం, చెడు పనులు చేస్తున్నాం. ఇక్కడ మనకి మంచి చెడు అనేది ఎలాగ అర్థం చేసుకుంటున్నాం మనం? సుఖంగా బాధ కలగకుండా జీవించగలిగితే వాడు చాలా అదృష్టవంతుడు అని. రకరకాలైనటువంటి బాధ్యతలు, రకరకాలైనటువంటి మనస్సుకి నచ్చని, శరీరానికి కష్టం కలగజేసేటటువంటి పరిస్థితులు ఏర్పడితే కర్మ బాగులేదు. అలాంటి కర్మ గురించి మాత్రం మనం ఇక్కడ మాట్లాడుకోవటంలే. మనం ఎలాంటి కర్మల గురించి మాట్లాడుకుంటున్నామో దాన్ని మనం ఎప్పుడూ మన మనస్సులో నిరంతరం గుర్తుంచుకోవాలి. పరిణామ క్రమములో ఉన్నతి మార్గములో వెళ్లటానికి ఏది చెయ్యవలసి ఉంటున్నదో అది కరెక్ట్, మంచిది. అది ప్రపంచము సంపూర్ణ మానవాళి, సంపూర్ణ సృష్టిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇది మంచిది అని చెప్పినా, నీ యొక్క విశేషమైనటువంటి జీవాత్మ పరిణామ క్రమములో ముందుకు వెళ్లటానికి అది ఉపయోగపడకపోతే అది పాపము. అంచేత నిరంతరము మనము సృష్టి క్రమము, పరిణామ క్రమం గురించి చర్చించుకుంటూ ఉంటాం. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మలలో ప్రకృతి గమనించేది మీ యొక్క పరిణామ క్రమములో ముందుకు తొయ్యటానికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడితే మీరు ముందుకు వెళ్లగలరు అది గమనిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఈ విశేష సృష్టి యొక్క లక్షణాన్ని మీరు గుర్తుంచుకుంటే తప్ప ఋషులు అందించినటువంటి తపశ్చర్యల యొక్క అంతరార్థం మీకు తెలియదు. తపశ్చర్య ఎందుకు అంటే ఈ తపస్సు చేసిన తర్వాత మీకు ఉద్యోగం వచ్చేయటానికి కాదు, ఈ తపస్సు చేసిన తర్వాత కూతురు పెళ్లి అయిపోవటం కోసం కాదు, ఈ తపస్సు చేశాక కొడుకు ఉద్యోగం రావటం కాదు, ఈ తపస్సు చేశాక మీ మీద ఏదైనా బాధ్యతలుంటే ఆ బాధ్యతలు నివారణ అయిపోవటం కోసం మాత్రము కాదు. గుర్తుంచుకోండి, దేవాలయానికి కానీ ఆధ్యాత్మ విద్య దగ్గరికి మనం ఎందుకు వస్తున్నాము అంటే మనం ఎందుకు పుట్టాము అనేటటువంటి రహస్యాన్ని తెలుసుకుని మనం ఎందుకు పుట్టామో దానికోసం మాత్రమే వెళ్లాలి, దానికోసం మాత్రమే మన ఆచరణలు జరగాలి. షోపెన్హావర్ అని ఒక జర్మన్ ఫిలాసఫర్, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికవేత్త. ఒకసారి చాలా అతను ధనవంతుడు, చాలా విశాలమైనటువంటి తోటలు ఇళ్లు ఉన్నాయి. ఒకరోజు రాత్రి నిద్ర పట్టక తోటలోకి వచ్చాడు. చీకటిగా ఉంది, తోటమాలి ఎవరొచ్చారో గమనించుకోలేదు. ఎవరెక్కడ, ఎందుకు వచ్చావన్నాడు. అదే తెలియక అవస్థ పడుతున్నాను రా అన్నాడు. తోటమాలి కన్ఫ్యూజ్ అయిపోయాడు. గొంతుకోతే విన్నాడు, అర్థమైంది మన బాసే అని. కానీ జవాబు అర్థం కాలేదు. ఎవరెక్కడా, ఎందుకు వచ్చావు, ఈ రెండింటి ప్రశ్నలకి మన దగ్గర కూడా జవాబు లేదు. కానీ భారతీయ ఆధ్యాత్మికత అతి స్పష్టమైనటువంటి జవాబిస్తుంది. అసలు మీరు ఏ విధమైనటువంటి అనుమాన పడక్కర్లే. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి వ్యక్తి, కరెక్షన్ చేసుకోవాలి నేను, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ప్రాణి కూడా ఆఖరికి ఒక దోమ యొక్క ఉనికి ఎందుకు వచ్చింది, పరిణామక్రమములో ఆ దోమ ఎక్కడ నుంచి వచ్చింది, ఎక్కడికి ఎదుగుతోంది, దగ్గర నుంచి బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్లబోతున్నాడు. మనం చెప్తున్నాం కదా భవిష్యత్ బ్రహ్మ ఎవరో, మనందరికీ తెలుసు కదా భవిష్యత్ బ్రహ్మ ఎవరో అంటే తెలుస్తోంది కదా. ఎక్కడి నుంచి ఎలాంటి కర్మలు చేసుకుంటే బ్రహ్మత్వం ప్రాప్తిస్తుందో, ఎన్ని వేల సంవత్సరాలు అతని యొక్క రాజ్యకాలము శాసనకాలం ఉందో మనకు తెలుస్తోంది కదా. ఈ పూర్తి వివరాలు భారతీయ ఆధ్యాత్మికత మీకు అందజేస్తుంది. మిల్లిమిల్లిగా దాన్ని మనం చదువుకుందాం కూడా. కానీ మొట్టమొదట ఈ మూడు కర్మలు, సంచిత, ప్రారబ్ధ, ఆగామి, వీటిని చాలా జాగ్రత్తగా మనం వివేచన చేసుకుని 12 రకాలైనటువంటి తపశ్చర్యలు గాయత్రి మంత్రశాస్త్రం మనకి తెలుపుతుంది. ఈ 12 రకాలైనటువంటి తపశ్చర్యలు సూర్యుడు 12 గ్రహాలలో తిరుగుతున్నప్పుడు చేయటానికి వీలుగా ఉండేటటువంటి తపశ్చర్యలు. ద్వాదశ ఆదిత్యులు అని చెప్పి ఉండం కదా. జర ప్రకృతితో సంబంధం ఇదంతా కూడా, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనేటటువంటి ఫార్ములా ప్రతి చోట ఉపయోగపడుతుంది మీకు. ఈ భావన మనస్సులో ఉంచుకుని కర్మ సిద్ధాంతాన్ని కొంచెం అర్థం చేసుకుని అది తపశ్చర్యగా మనకి ఎలా ఉపయోగపడుతుందో ఇవాళ తెలుసుకుందాం. 12 తపస్సులు. సంచిత కర్మ 100 ఉంది అనుకుందాం. ఏంటి సంచిత కర్మ? అందులో కొంత ఈ జన్మకి ముందు, అనేక జన్మలు ఎత్తుంటాం మనం, ఆ అనేక జన్మ పరంపరలలో మొత్తము మనం చేసినటువంటి పరిణామక్రమానికి ప్లస్ గా ఉండేవి, పరిణామక్రమానికి మైనస్ గా ఉండేటటువంటి కర్మలు సంచిత కర్మ. కొన్ని మనం చేసినటువంటి పనులు పరిణామక్రమానికి, ఎవరి యొక్క పరిణామక్రమానికి, ఈ జీవాత్మ యొక్క, ఎవడైతే తపస్సు చేయబోతున్నాడో ఆ జీవాత్మ యొక్క పరిణామక్రమానికి అనుకూలంగా చేసి ఉంటాడు, దాన్ని శుభ కర్మలు అంటాం. కొన్ని కర్మలు ఆ జీవాత్మ యొక్క పరిణామక్రమానికి అనుకూలంగా లేనటువంటివి చేసి ఉంటాడు, దాన్ని అశుభ కర్మలు అంటాం. లేకపోతే మంచి వాటిని, అనుకూలమైనటువంటి వాటిని పుణ్యకర్మలు, అననుకూలమైనటువంటి వాటిని పాపకర్మలు అంటాం. ఇది సంచిత, ఒక మూట యాడ్ అవుతూ ఉంటుంది, తీసేస్తూ ఉంటాం, కలుపుతూ ఉంటాం, తీసేస్తూ ఉంటాం. ఈ జన్మ ఎత్తక ముందు శరీరాన్ని వదిలేశాం, అక్కడుంచి మొదలెడదాం. తపస్సు యొక్క విశేష సామర్థ్యాన్ని అర్థం చేసుకోవాలంటే కిందటి జన్మలో చనిపోయాం. రెండు పదాలు అర్థం చేసుకోండి. చనిపోబోతున్నప్పుడు ఏ మానసిక స్థితి మీది అవుతుందో అది డామినెంట్ ఫ్యాక్టర్. ఈ జన్మలో మనం ఏ సంస్కారాలను తీసుకొచ్చాము, సంచిత కర్మలో ఏ ప్రారబ్ధ కర్మని మనం తీసుకొస్తామో, దానికి మూలభూతమైనటువంటి బీజాలు శరీరాన్ని వదిలేసే ముందు వచ్చేటటువంటి చివరి క్షణాలలో ఉండేటటువంటి ఆలోచనల పరంపర నిర్ణయిస్తుంది. అంటే ప్రారంభ కర్మ అంటే ఏంటి? ఇప్పుడు అర్థమైంది కదా. ఈ జన్మలో మీరు టైం పీరియడ్ పెట్టుకొస్తారు, ఓ 100 ఏళ్లు బతుకుతాను, ఓ 50 ఏళ్లు బతుకుతాను, 3 నెలలు మాత్రమే బతుకుతాను, ఓ 15 సంవత్సరాల పాటు బతుకుతాను. ఈ మృత్యువు యొక్క లిమిటేషన్ ఉందే, అది జీవాత్మ నిర్ణయించుకునేదే. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇదే పరమాత్మ ఏం నిర్ణయించాడు? జీవాత్మే నిర్ణయించాడు. ఆవిడ జీవాత్మ అంటే నువ్వే, నువ్వే నిర్ణయించుకున్నప్పుడు ప్రారంభ కర్మ ఏంటో నీకు తెలిస్తే మృత్యువుని మార్చుకోవచ్చు కూడా. ప్రారంభ కర్మ తెలియాలి. నేను కాలేజీలో ఎంఎస్సీ జాయిన్ అవుతున్నాను, 2 ఏళ్లు చదువుతున్నాను అంటాడు. 2 ఏళ్ల తర్వాత వీడు యూనివర్సిటీకి బయటకు వచ్చేయాల్సిందే. కాదు, నేను ఇంకా యూనివర్సిటీలోనే ఉంటాను అంటే ఏం చేయాలి? ఇంకో కోర్సులో జాయిన్ అవ్వాలి, ఇంకో 2 ఏళ్లు యూనివర్సిటీలో ఉండొచ్చు, ఇంకా ఉండాలి, ఇంకో 2 ఏళ్లు చదువు, ఇంకో కోర్సు. అర్థమైంది కదా? అంచేత ప్రారంభ కర్మని నిర్ణయించుకునేటప్పుడే అంటే ఆ కిందటి జన్మలో శరీరాన్ని మనం వదిలేస్తున్నప్పుడే ఈ జన్మలో మీరు ఎక్కడ పుడతారు, ఎప్పుడు చచ్చిపోతారు అనేటటువంటి 2 బిందువులు మీరు నిర్ణయించుకుంటారు. చనిపోయే ముందు, చనిపోయిన తర్వాత సూక్ష్మలోకాలకి వెళ్దాం మనం. వాటి గురించి గాయత్రి మంత్ర సాధనలోనే తర్వాత ఎప్పుడైనా మనకు వస్తుంది. అది భువః అనేటటువంటి వ్యాహృతిలో ఈ రహస్యాలన్నీ చెప్పబడతాయి. తర్వాత ప్రస్తుతం మనం సూక్ష్మలోకానికి వెళ్లామంటే ఏంటి? భౌతిక శరీరధారులం కాము. ఆ సూక్ష్మలోకాలలో మేము నిర్ణయించేసి చూసుకున్నారు ఎక్కడ పుట్టాలో. ఎక్కడ పుట్టాలో ఏంటి? భారతదేశంలో ఫలానా తల్లిదండ్రులకి అని కాదు. నేను ఈ ప్రారంభ కర్మను అనుభవించాలి. సంచిత కర్మ ఉంది కదా, సంచిత కర్మలో శుభకర్మలు ఉన్నాయి, అశుభకర్మలు ఉన్నాయి. నెక్స్ట్ బర్త్ లో ఎంత శుభకర్మలు ఎంత అశుభకర్మల్ని నేను అనుభవిస్తానో నిర్ణయం తీసుకునేది కూడా నువ్వే. మళ్ళా భగవంతుణ్ణి వాణ్ణి తిట్టకండి. యు ఆర్ ది సోల్ ప్రొపరేటర్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డూ అండ్ యాక్ట్. నిర్ణయించుకుందాం. ఏమని నిర్ణయించుకున్నావు? ఏదో ఇంత, ఓ 10% శుభకర్మలు, ఓ 20% అశుభకర్మలు నేను జీవించదలుచుకున్నాను. సూక్ష్మ జగత్తులోకి వెళ్లిన తర్వాత సూక్ష్మ జగత్తులో కర్మాది దేవతలు ఉంటారు. వాళ్ల దగ్గరికి నీ అప్లికేషన్ వెళ్తుంది, ప్రాసెసింగ్. వాళ్ళు కూడా నిన్నేం క్వశ్చన్ చేయరు, నీ ఇష్టం. నువ్వు 10% మాట్లాడుకుంటున్నాం కదా, 100 ఉంది అనుకుని 100 శుభకర్మలు 20 అశుభకర్మల్ని నేను అనుభవించదలుచుకున్నానయ్యా నెక్స్ట్ బర్త్ లో. అప్పుడు నీకు ఏది అనుకూలమైనటువంటిదో వాళ్ళు నిర్ణయిస్తారు, చెప్తారు. ఇవి ఇదంతా ఉందయ్యా ఎర్త్ లో. అమెరికా ఉంది, ఇంగ్లాండ్ ఉంది, ఆఫ్రికా ఉంది, ఆఫ్రికన్ జంగల్స్ ఉన్నాయి, లేకపోతే ఇలాగా ప్రైమ్ మినిస్టర్ ఫ్యామిలీ ఉంది, ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫ్యామిలీ ఉంది, నువ్వు ఎక్కడ పుట్టదలుచుకున్నావు? నిన్న అడగదు అది. నువ్వు ఏదైతే 10% శుభకర్మలు 20% అశుభకర్మలు అనుకున్నావో దానికి ఇంతకంటే మంచి తల్లిదండ్రులు నీకు దొరకరు. ఇంతకంటే మంచి కరెక్ట్ కాదు, అది దొరికిన దాన్ని బట్టి నువ్వు సర్దుకోటే. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ నేచర్ లో ఉండదు. నువ్వు ఏదో ఎర్ర రంగు పట్టకుందావు అని వెళ్ళావు, నీకు కావాల్సిన రంగు దొరకదు. ఉన్న రంగుల్లో సెలెక్ట్ చేసుకోవాల్సిందే కదా, సెలెక్ట్ చేసుకున్నావు. ప్రారంభ కర్మ స్టార్ట్ అయింది. సంచిత కర్మలో 10% శుభకర్మ కిందకి దిగింది, 20% అశుభ శుభకర్మ కిందకి దిగింది. తల్లి గర్భంలో నువ్వు నిర్ణయించుకున్నటువంటి ఈ పర్సంటేజెస్ ప్రకారము ఎలాంటి శారీరక కామమయ మనోమయ శరీరాలు ఏర్పడాలో కర్మాది దేవతలు తయారు చేస్తారు. వాటిని మనం పితృదేవతలు అంటాం, ద ల్యూనార్ గాడ్స్ అంటాం ఇంగ్లీష్ లో. చంద్రమండలాధిపతి దేవతలు లేక పితృదేవతలు అంటాం. శరీరం నిర్మించబడింది, కానీ ఈ శరీర నిర్మాణానికి కారణం ఎవరు? పితృదేవతలా? నువ్వు నిర్ణయించుకున్నావు 10% శుభకర్మ, 20% ఆదిశివ కర్మ కావటానికి ఇదిగో ఇలాంటి వాతావరణం కావాలి కనుక ఆ తల్లిదండ్రులు వస్తారు. ఆ తల్లిదండ్రులలోనే మళ్ళా ఆ తల్లి యొక్క గర్భంలో పితృదేవతలే పనిచేస్తారు మళ్ళా అక్కడ. కాని మళ్ళా వాళ్ళు ఇది పెట్టుకుంటారు, వీడికి ఎలాంటి శరీరం కావాలని కోరుకున్నాడో దానికి తగినట్టు శరీరం ఏర్పడుతుంది. అక్కడ కావలసినటువంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, చెవులు వినిపించకపోవటం గాని, కళ్ళు కనిపించకపోవటం గాని, ఇలాంటి రోగాలతో పుట్టుతారు కదా, ఆ పుట్టుకతోనే వచ్చేటటువంటి హార్ట్ ట్రబుల్స్ అవి ఉంటాయి. వీటన్నిటికీ కారణం ఎవరు? మళ్ళా నువ్వే. పితృదేవతలేం కాదు, నువ్వే, నువ్వు నిర్ణయించుకున్నావు. ఆ నిర్ణయం కూడా నీదే, నిన్నెవడూ బలవంతం పెట్టలేదు. కాని పరిణామక్రమం మాత్రం నిరంతరం గతిశీలం అవుతూ ఉంటుంది, అది ఆగదు. అది నువ్వు అందులో పాలు పంచుకుంటావా పాలు పంచుకోవా అనే నిర్ణయం కూడా నీదే. పాలు పంచుకోక బయట పడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది, నారదుడు, సనత్ కుమారులు, వీళ్ళందరూ అసలు నేను పరిణామక్రమానికి రావే రామపో అన్నారు బ్రహ్మతో. అప్పుడు మళ్ళా ఇంకోటి సృష్టించుకోవాల్సి వచ్చింది ఆయన. కానీ ఆ పరిణామక్రమంలో నేను పాలు పంచుకోను అనేటటువంటి పాపము ఈనాటికి వాళ్ళని విన్నాడు. పాపం అంటే పుణ్యం, పాపం అంటే అర్థం చెప్పాను కదా. పరిణామక్రమానికి సహకరించకపోవటం పాపం, పరిణామక్రమానికి సహకరించటం పుణ్యం. మళ్ళా పుణ్యం పాపం, నారదుడికి పాపం ఏంటండి అని అడగండి. అక్కడ పాపం పుణ్యం ఏం లేదు, చేయలేదంతే. దానికి బాధ్యతగా ఏం చేయాల్సి వస్తోంది? మనమందరం పరిణామక్రమంలో ముందు వెనకట్టు గడిపోయినా ఆయన మాత్రం అందరినీ గమనించుకోవాల్సి వస్తోంది చచ్చినట్టు సూపర్వైజర్ గా. పరిణామక్రమాన్ని అంత సులభంగా నువ్వు దాటలేవు, ప్రకృతిలో భాగమే కదా. నువ్వు ఎక్కడ పోతావో పారిపోయి వేస్ట్ చేసుకోగలవు టైం, అర్థమైంది కదా. పుట్టావు, దానికి కావలసినటువంటి శరీరము, దానికి కావలసినటువంటి ధర్మాలు, దానికి కావలసినటువంటి అనుకూలమైనటువంటి వాతావరణంతో డెవలప్ అయ్యావు. డెవలప్ అయ్యాక వాడు చదవవలసినటువంటి చదువు ఎలిమెంటరీ స్కూల్ వీధి బడులో చదవాలనుకో, వాడి ప్రారంభ కర్మ వల్ల. ప్రారంభ కర్మ అంటే ఏంటో అర్థమైందా? ఇప్పుడు సంచిత కర్మలోని 10%, సంచిత కర్మలోని అశుభ కర్మలోని 20, అది 10-20 మళ్ళా ఖచ్చితం కాదు, నువ్వు తీసుకున్నా ఉదాహరణ చెప్పాను నేను. దాని కొరకు వాడు వీధి బడులో చదవాల్సింది పోయి తల్లిదండ్రులు డబ్బున్న వాళ్లు కనుక వాడిని తీసుకెళ్లి డూమ్ స్కూల్లో చేర్పించారనుకోండి, ఏమవుతుంది? వాడు ఏ ప్రారంభ కర్మని పూర్తి చేసుకోవటానికి వచ్చాడో ఎలిమెంటరీ స్కూల్లో వీధి బళ్ళో చదివి దాన్ని వాడు పూర్తి చేసుకోలేకపోతాడు, ప్రమాదం ఏం జరిగిపోదు, దాన్ని పూర్తి అవుతుంది. అక్కడ అలా ఉంటుంది, ఆ మూట అక్కడో అక్కడ పడి ఉంటుంది. అలా డూన్ స్కూల్లో చదువుకుంటాడు, కొత్త సంచిత కర్మ వస్తుంది, ఇంతగా ఏమైపోదు, నాశనం అయిపోదు, ప్రమాదం ఏం జరగదు. అంచేత కంగారు పడిపోకండి, ఏమవుతుందని. ఏ కొత్త సంచిత కర్మ వస్తుంది, ఇంకో రకమైనటువంటి వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి, అది పరిణామక్రమానికి ఉపయోగపడేటట్టుంటే శుభకర్మ అంటాం, పరిణామక్రమానికి ఉపయోగపడకపోతే అశుభకర్మ అంటాం. అది రైటా తప్ప అని కూడా ఏం లేదు అక్కడ, అది నువ్వు ఉపయోగించుకోవటంలో ఉంటుంది. పరిణామక్రమానికి దాన్ని సవ్యంగా ఉపయోగించగలిగితే ఎక్కడున్నారైతే, పరిణామక్రమంలోకి ఉపయోగించుకోకపోతే కరెక్ట్ గా నువ్వు వీధి బడులో చదవాల్సినటువంటి సంచిత కర్మ తెచ్చుకుని ఉన్నా అక్కడ నువ్వు దీన్ని మర్చిపోయావు అనుకో, ఏమవుతుంది? అక్కడ కూడా నువ్వు ఇంకో అశుభ సంచిత కర్మ చేసుకోవచ్చు. అంచేత అశుభ సంచిత కర్మ, శుభ సంచిత కర్మ ఎక్కడైనా అవుతుంది. మళ్ళా అంచేత అక్కడికి వెళ్ళిపోతే ఏమైపోయింది మాస్టర్? ఏమవదు. అక్కడ కూడా నిర్ణయం ఎవరిది? నీదే, నీదే, ఎవరిది కాదు. మా నాన్న అలా చేశాడు సార్, మా అమ్మ అలా చేసేసింది సార్, వాళ్ళేం చేయరు. దేన్నైనా ఉపయోగించవలసింది నువ్వే. చేశావు, డూన్ స్కూల్లోకి వెళ్ళిపోయావు, చదవాల్సింది ఎక్కడ నువ్వు? అంచేత ఖచ్చితంగా ఏం జరిగింది అంటే, నువ్వు ఏ ప్రారంభ కర్మనైతే పూర్తి చేసుకోవటానికి ఆ జన్మలో నిర్ణయించుకున్నావో అది చిన్నప్పుడు పూర్తి కాలే. కొత్త శుభాశుభ కర్మలు వచ్చాయి, ఇంకాస్త పైకి ఎదలేవు. యువకుడివయ్యో పెళ్లి చేసుకోవాలి, ఒక విశేషమైనటువంటి సంచిత కర్మలు కలిగినటువంటి స్త్రీ నీకు భార్య అవుతే ఈ జన్మలో నీకున్నటువంటి ప్రారంభ కర్మ బ్యాలెన్స్ అయ్యేది. దాన్ని కాకుండా కట్నమనో ఇంకో లాభాలనో ఇంకోటనో చేసుకున్నాం మనం, మళ్లీ ప్రమాదం లేదు. అలా చేసుకున్నా పరిణామక్రమానికి అనుకూలంగా నువ్వు వెళ్తే శుభకర్మలు వస్తాయి, పరిణామక్రమానికి విపరీతంగా వెళ్తే అశుభకర్మలు వస్తాయి. అయినా ఈ జన్మలో నువ్వు ఏ ప్రారంభ కర్మనైతే చేసుకున్నావో అది పూర్తి కాదు. మళ్ళా ఆ మూటాల బ్యాక్ కాశీలో నేను చదువుతున్నప్పుడు ఒక ప్రొఫెసర్ వచ్చాడు రష్యా నుంచి. గంగానది ఉంది కదా అని కాశీలో, టా అనేగా వాళ్ళకేం తెలుసు కాశీలో గంగ ఉంటుందని వింటనే కదా వచ్చాడు. అతను సూట్ కేసులో నిజంగా హౌ టు లెర్న్ స్విమ్మింగ్ అని 50-60 పుస్తకాలు ఉన్నాయి. రామకృష్ణ, నేను గత 10 ఏళ్లుగా చదువుతున్నాను హౌ టు లెర్న్ స్విమ్మింగ్ అని అంటాడు. ఇంకో 10 ఏళ్లు చదవమనండి, వస్తుంది వాడికి రాదు. హౌ టు లెర్న్ స్విమ్మింగ్ అనే బుక్ చదవని వాళ్ళు ఉంటారు. అసలు బుక్స్ ఉన్నాయని నాకు తెలియదు, నన్ను తీసుకుపోయి మధ్యలో వదిలేశాడు. నాకు ఇప్పటికీ కూడా నా చెవులకు గింగిరం అంటాయి. ఆ ఆరిపో ప్రాణభయం అంటే ఏంటో నాకు తెలుసు, మీకు తెలియదేమో, నేను స్వయంగా అనుభవించాను ఆ భయం ఎలా ఉంటుందో. ఈత వచ్చేసింది, పుస్తకాలు చదవలే. కుండలిని సాధన కూడా అంతే, పుస్తకాలు మీకు సహాయం చేయవచ్చు. సాధనా విధానంలో రాబోయేటువంటి చిన్న చిన్న చిన్నవే మేజర్ అవతోకలు మీరు చేసుకోవాల్సిందే, అది ఎవడో ఏం చేయలేడు. చిన్న చిన్న ఉంటాయే, దాన్ని మాత్రం ఈ పుస్తకాలు ఈ విద్యామన్ని హెల్ప్ చేస్తుంది. ఈ హెల్ప్ చేయటానికి మూలాధారంతో మొదలెట్టా మనం, గుర్తుందో లేదో. మూలాధారం యొక్క శాశ్వతమైనటువంటి కర్మబంధాలను ఎలా లొంగదీసుకోవాలి అని మొదలెడుతూ ఉంటే ఆ మూలాధార చక్ర కదలిక ఇంతవరకు లాక్కొచ్చింది మిమ్మల్ని. మీరు గమనించుకుంటే మీకు నిరంతరం గుర్తుండాలి. అందుకు నేను చెప్పేది, మన యోగి అన్నటువంటి వాడు నిరంతరం స్మరణలో ఉండాలి. వాడు మర్చిపోయాడు అనుకుంటే కుదరదు, వాడు మర్చిపోకూడదు. దేన్ని నేను ఎక్కడ చెప్పాడు, ఎక్కడ ఆపాడు, ఎక్కడ నుంచి మళ్ళీ ఎక్కడ కనెక్షన్ వస్తుంది, జన్మ జన్మల నుంచి కనెక్షన్ వస్తుంది. ఆ జన్మలో ఎక్కడ ఆపాడో గురువు మిమ్మల్ని, మళ్ళీ అక్కడి నుంచి లాగాలి. మళ్ళా 1, 2, 3 నేర్చుకోవాలని అనుకో ప్రతి జన్మలోనూ. సాధన పరిపక్వత రాదు కదా ఇంచేత. ఒకటి, చాలా ధైర్యంగా మీరు ముందుకు నడవండి. మీలో 100లో 110 మందికి, 100లో ఎంతమందికి నేను తెలిసే చెప్తున్నాను, నేను తడబడలేదు. నేను 100లో 110 మందికి ఇదివరకు జన్మల్లోనే కుండలిని జాగరణ అయిపోయినది. రామకృష్ణ పరమహంసకి కాళికాదేవితో అయింది, మాట్లాడాడు, కుండలిని జాగరణ అయింది. మరి ఈ జన్మలో ఏం చేయాల్సి వచ్చింది? నోరుముసు కూర్చోలే, మళ్లీ మొదలు. ఇందుకు మళ్లీ మొదలు చేయాల్సి వస్తుంది అంటే జన్మ మారినప్పుడు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు పూర్తిగా మారిపోతాయి. మిగతా శరీరాలు ఉంటాయి, మిగతా ఏమున్నాయి? అన్నమయ ప్రాణమయ మనోమయ శరీరాలు పూర్తిగా మారిపోతాయి. అప్పైన ఉన్నాయే అరూప మనస్సు, విజ్ఞానమయ కోశము, దానిపైన ఆనందమయ కోశము, దానిపైన అనుపాదక స్థాయి, దానిపైన ఉన్నటువంటి ఆత్మస్థాయి. ఈ శరీరాలు మారవు, విజ్ఞానం మారదు, విజ్ఞానమయ కోశము ఆ పై కోశాలు మారవు. ఫియట్ కారు నడపటం మీకు అలవాటు, అంబాసిడర్ కారు నడపాల్సి వచ్చింది. నడపగలరా నడపలేరా? నడపగలరు, కానీ మీ కారు నడిపినంత స్వేచ్ఛగా మీరు నడపలేరు. మళ్ళా ఏం చేయాల్సి వస్తుంది? మీరు కొంచెం అవస్థపడాల్సి వస్తుంది, చూసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా లూనో నడుపుతున్న వాడిని మోటార్ సైకిల్ నడపమన్నారు అనుకోండి, లైసెన్స్ ఒకటే ఇద్దరికి కదా. కానీ నేను గ్యారంటీ, లూనా నడపగలిగేవాడు మోటార్ సైకిల్ నడపలేడు, నేను నడపలేను. మరేం చేయాలి? లైసెన్స్ ఉంది అని ఊరుకుంటావా? మళ్లీ నేర్చుకోవాల్సిందే. అలాగే ప్రతి జన్మలోనూ కుండలిని సాధన చేసుకోవాల్సిందే. మీ యొక్క భావ తీవ్రత, మీ యొక్క జ్ఞప్తి, మీ యొక్క స్మరణ, మీ యొక్క సంస్కారాలు, మీ యొక్క కుసంస్కారాలు. కుసంస్కారాలంటే మళ్ళా ప్రపంచం మంచి చెడే అనేటటువంటిది కాదు, పరిణామ క్రమంలో అడ్డు తగిలేటటువంటి సంస్కారాలు కాలాన్ని ముందుకు వెనక్కి తీస్తాయి తప్ప మీ యొక్క కుండలిని జాగరణని ఆపలేవు. ఆపుకోగలరు ఎవరు? స్వయంగా మీరు. మీరు సాధన చేయకపోతే, మీరు ఆ మంట మండించటానికి కావలసినటువంటి యోగాగ్ని ప్రజ్వలించకపోతే ఆగుతుంది అది. కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే కేవలం మీకు ఉత్సాహం వదగల్చడానికి కాదు, ఫ్యాక్ట్స్ అవి. కానీ ఆ ఫ్యాక్ట్స్ లో ఋషిమయ జీవితం మీరు జీవించకుండా కుండలిని సాధన మీకు ఫలవంతం అవ్వాలి అంటే అవదు. అది గుర్తుంచుకుంటూ కుండలిని సాధన యొక్క ఫండమెంటల్స్ లోకి వెళ్దాం. 6 చక్రాలు ఉంటాయన్నది అందరికీ తెలుసు కదా, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ. ఈ ప్రతి చక్రానికి కొన్ని దళాలుంటాయి. మూలాధారానికి నాలుగు. ఇవి మీరు బ్యాక్గ్రౌండ్ బాహ్య క్షణత పట్టాలి. ఇవి మీరు ఇప్పుడు ఎక్కడ ఏది కావాలంటే దాన్ని మీరు గబుక్కొని స్మరణలోకి తెచ్చుకోలేకపోతే కుదరదు. లెక్క చేయాలి, ఎక్కాలి రావు మీకు. ప్రతిసారి ఒకటి ఒకటి, ఒక రెండు రెండు, రెండు మూడు, ఆరు, ఆరేళ్లు, తొమ్మిది, తప్పు చెప్పాను నేను ఎక్కాలు. కానీ ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్లారనుకోండి, మీరు మీ లెక్క ఏమవుతుంది? అంచేత మేము ఎప్పుడో ఫోటోలు చూసి మేము నేర్చుకుంటాం, కుదరదు. మీరు హోంవర్క్ చేసుకోవాల్సిందే మూలాధారానికి నాలుగు, స్వాధిష్టానానికి ఆరు, మణిపూరకానికి పది, అనాహతానికి పన్నెండు, విశుద్ధికి పదహారు, ఆజ్ఞాచక్రానికి రెండు, మొత్తం కలిపి యాభై. యాభై యాభై రెండా? యాభై రెండు. యాభై. దానిపైన మనోబుద్ధి చిత్త అహంకారాలు యాభై నాలుగు. కుండలిని సాధన మన మనస్సుతో మొదలెడతాం. ఎక్కడి నుంచి మొదలెట్టాలి సాధన? మీరు మళ్లీ చెప్తున్నాను, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, ఆ పైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం నాలుగు. మొత్తము కుండలిని సాధన. కానీ ఏ సాధనైనా కుండలిని సాధనే కాదు, అన్ని యోగ సాధనలు ఏ సాధనైనా ఎక్కడి నుంచి మొదలెడతాం మనం? మూలాధారం నుంచి మొదలెట్టాం, మనస్సు నుంచి మొదలెడతాం. మనస్సు ముందు ఒప్పుకుంటే కదా ఈ సాధనలన్నీ మీరు చేసేది. మనస్సు ఒప్పుకోకపోతే మీరు చేసేది ఏముంది కదా? మనస్సు ఎక్కడుంది? ఏ చక్రంలో ఉంది మనస్సు? ఆజ్ఞాచక్రంలో ఉంది. అంచేత కుండలిని జాగరణ మొత్తం ప్రక్రియ ఆజ్ఞాచక్రం నుంచి మొదలవుతుంది. లాజిక్ తో సహా మీరు అర్థం చేసుకోగలిగితే ఎక్కడి నుంచి మొదలెట్టాలి. ఒక్కొక్క గురువు ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క సిద్ధాంత ప్రకారం రకరకాలుగా మొదలెడతారు. ఎక్కడి నుంచైనా మొదలెట్టుకోవచ్చు, అన్ని మార్గాలు ఒకటే. కానీ సాధనాత్మకమైనటువంటి సౌలభ్యము, ఏ విధమైనటువంటి మీకు అవాంతరాలు రాకుండా, బాధలు రాకుండా ఉండాలి అంటే ఆజ్ఞాచక్రం నుంచి మొదలెట్టుకోవటం ముఖ్యం. ఈ సాధన ఎలా చేయాలి అనే దాని గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తాడు. అగ్నిర్ జ్యోతిరః శుక్లః షణ్మాస ఉత్తరాయణం తత్ర చాంద్రమ సంజ్యోతిర్. అలాగే రివర్స్ లో చెప్తాడు, ధూమో రాత్రి తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం. కుండలిని సాధన రెండు క్రమాలలో జరుగుతుంది, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. పైనుంచి కిందకు వచ్చేదాన్ని దక్షిణాయన మార్గం అంటాం. ఆజ్ఞాచక్రం నుంచి మూలాధారం, మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రానికి వెళ్లేదాన్ని ఉత్తరాయణ మార్గం అంటాం. సుందరకాండ రామాయణంలో ఇటు నుంచి వెళ్ళింది, దక్షిణం నుంచి ఉత్తరం వైపు వెళ్ళింది, కాదుగా ఉత్తరం నుంచి దక్షిణం వైపు వెళ్ళింది, పైనుంచి కిందకు వచ్చింది, ఉత్తరం నుంచి దక్షిణం వైపు వెళ్ళింది. తర్వాత ఏం చేశాడు మళ్ళా హనుమంతుడు? దక్షిణం నుంచి ఉత్తరం వైపు వెళ్ళింది. అన్ని సాధనా మార్గాలలో రామాయణాన్ని మించినటువంటి అద్భుతమైనటువంటి సాధనా మార్గం ఉండదు. అంచేత వాల్మీకి మనకు అందజేసినటువంటి ఆ సాధనా మార్గాన్నే, రామాయణంలో చెప్పినటువంటి సాధనా మార్గాన్నే మనం కూడా అనుసరిస్తాం. అంచేత మీలో కొంచెం ఎక్కువ ఉత్సాహం ఉండి ఈ సాధనా మార్గాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు సుందరకాండని కుండలిని జాగరణ ప్రక్రియకి ఎలా ఉపయోగించుకోవచ్చో ఆలోచించి చదువుకోండి. తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఈ లోపల మీరు ఆ బ్యాక్గ్రౌండ్ రెడీ చేసుకుంటే, లేకపోతే అందులో ఉన్నటువంటి మాటలు, ఇందులో ఉన్నటువంటి మాటలు నేను కలగా పులగం చేసినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అది ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి అక్కడికి వచ్చిందని. యాభై దళాలు మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు. ఆజ్ఞాచక్రం నుంచే మళ్ళా కిందకు వచ్చాం మనం. అంటే మనని కంట్రోల్ చేస్తున్నటువంటి స్థాయి ఏంటి? మనస్సు. ఆజ్ఞాచక్రం మనస్సు అని చెప్తున్నాం కదా. మనస్సు ఆజ్ఞాచక్రం నుంచి విశుద్ధికి వచ్చింది, విశుద్ధి నుంచి అనాహతానికి వచ్చింది, అనాహతా నుంచి మణిపూరకానికి వచ్చింది, మణిపూరకాన్ని నుంచి స్వాధిష్టానానికి వచ్చింది, స్వాధిష్టాన్ నుంచి మూలాధారానికి వచ్చింది. అంటే ఎలా వచ్చింది అది? రెండు దళాల నుంచి పదహారుకి, పదహారు నుంచి పన్నెండుకి, పన్నెండు నుంచి పదికి, పది నుంచి ఆరుకి, ఆరు నుంచి నాలుగుకి. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వెళ్లటంలో వంద పూర్తవుతుంది.
శతము. ఇలాగా 10 సార్లు మీరు చేశారనుకోండి 1000. ఆజ్ఞాచక్రం నుంచి 4 బిందువులు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము పైకి, అక్కడి నుంచి మళ్ళా కిందకు వచ్చారు, ఎంతవుతుంది? 8. 100 సార్లు చేసి ఈ ప్రక్రియ చేస్తే 108 అవుతుంది. 1000 సార్లు చేసి ఈ ప్రక్రియ చేస్తే 1008 అవుతుంది. అంచేత మన జపమాలలో 108 ఎందుకుంటాయి అనేటువంటిది చాలా మందికి అనుమానం వస్తుంది. ఎందుకుంటాయి? మనకున్నటువంటి దళాలు అన్ని, మనకి 112 దళాలు ఉండుంటే జపమాలలో 112 ఉండేవి పూసలు. కానీ ఏం చేస్తాం, మనకి మన అదృష్టం 112 అవుతే అనవసరంగా ఇంకా 8 ఎక్కువ చేయాల్సి వచ్చే జపం. మన అదృష్టం బాగుండి 108 ఉన్నాయి. ఇది ప్రక్రియ కుండలిని జాగరణకి. ప్రక్రియ అయిపోయింది, సాధనా విధానం అర్థమైపోయింది మీకు అంతే. కానీ ఈ సాధనా విధానంలో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్నటువంటి మార్పులు చేర్పులకి అద్భుతమైనటువంటి ఒక స్తోత్రం ఉంది. కుండలిని జాగరణ కావలసినటువంటి వాళ్లు 3 గంటల పాటు గాయత్రి సాధన చేసుకుంటూ, దత్త నమస్కారాలు 18 చేసుకుంటూ, రాత్రి పడుకునేటప్పుడు ఆరెంజ్ లైట్ లో అమ్మని దర్శనం చేసుకుంటూ ఈ స్తోత్రాన్ని కూడా రోజు చదవండి. ఈ స్తోత్రాన్ని జాగ్రత్తగా వినండి. ఆ స్తోత్రంలో మన షట్చక్రాల మీద ఉన్నటువంటి దళాల మీద ఉండేటటువంటి అక్షరాలను చెప్తున్నాడు. ఇది ఎందుకు నేను ఇప్పుడు మీకు ఇంత తొందరగా అర్జెంటుగా చెప్పేస్తున్నానంటే, మిమ్మల్ని మంత్రం పట్టుకోమన్నాను. మంత్రాన్ని పట్టుకోవాలి అంటే ఆ దళాలనుంచే వస్తుంది మంత్రం. ఆ దళాలలో సంస్కృతంలో ఉన్నటువంటి అన్ని అక్షరాలు ఉన్నాయి. అన్ని అక్షరాలు దళాలలో కదులుతే తప్ప ఆ మంత్రాన్ని మీరు దర్శించుకోలేరు. ఆ అక్షరాలు, ఆ దళాలు, ఏ దళాల మీద ఏ అక్షరం ఉందో ఈ శ్లోక ఈ స్తోత్రం చెప్తుంది. ఈ స్తోత్రాన్ని శ్రీ దత్తాత్రేయ షట్చక్ర స్తోత్రం అంటారు. అద్భుతమైనటువంటి స్తోత్రము. వివరణ అక్కర్లే, చదువుతూ ఉంటే మీకే అర్థమైపోతుందని. మూలాధారే వారిజ పత్రే స చతుష్కే వంశం షం సం వర్ణ విశాలై సువిశాలై రక్తం వర్ణం శ్రీగణనాథం భగవంతం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. మూలాధార చక్రంలో ఉన్నటువంటి 4 దళాలు, ఆ 4 దళాల మీద ఉన్నటువంటి అక్షరాలేంటి? వం శం షం సం. ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? స్వాధిష్టానం. స్వాధిష్టానే షడ్దళ పత్రే తనులింగే బాలాం తావత్ వర్ణ విశాలై సువిశాలై పీతం వర్ణం వాక్పతి రూపం గృహిణం తం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. స్వాధిష్టాన చక్రంలో 6 దళాలున్నాయి. ఆ 6 దళాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? బాలాం తావత్, బా నుంచి లా వరకు. సంస్కృతంలో ఉన్నటువంటి ఆ వర్ణమాలలో ఉన్నటువంటి బా లా అంతము, బా నుంచి లా వరకు ఆ అక్షరాలు ఏంటి అంటే బా భ మా యా రా లా. ఇది బాలా అంటే, బాలా సాధన చేస్తున్నాం అంటే ఈ స్వాధిష్టాన చక్రంలో ఉన్నటువంటి రహస్యాన్ని శోధించగలుగుతున్నాం అని. తర్వాత నాభీ పత్రే పద్మ దశాంతే డఫవర్ణే లక్ష్మీకాంతం గరుడారూఢం నరవీరం నీలం వర్ణం నిర్గుణ రూపం నిగమాఖ్యం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. మణిపూరక చక్రము 10 దళాలు. ఆ 10 దళాలలో వర్ణక్రమం ఎలా వచ్చింది? డా నుంచి ఫా వరకు. డ ఫ హృత్పద్మాంతే ద్వాదశ పత్రే కఠవర్ణే శంభుం శేషం హంస విశేషం శమయంతం స్వర్గస్థిత్యంతం కుర్వంతం శివకాంతిం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. హృదయంలో 12 దళాలున్నాయి. ఆ నుంచి ఠా వరకు కఠోపనిషత్తులో ఉండేటటువంటి పంచాగ్ని విద్య, ఈ హృదయ పద్మం వికసించేటప్పుడు కుండలిని శక్తి అందులో ప్రవేశించేటప్పుడు వచ్చేటటువంటి అనుభూతులకి వర్ణన. హృదయ పద్మం తర్వాత ఎక్కడ వస్తాం? హృదయం తర్వాత విశుద్ధి. చక్రస్థానే చక్ర విశుద్ధే కుసుమాంతే చంద్రాకారే షోడశ పత్రే స్వరవర్ణే మాయాధీశం బీజ శివంతం నిజమూర్తిం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. చక్రస్థానంలో షోడశ వర్ణాలు ఆ నుంచి అమ్మహా వరకు ఈ 16 స్వరాలు కూడా ఈ విశుద్ధి చక్రంలో యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఆజ్ఞా చక్రే చాలా జాగ్రత్తగా దీన్ని గమనించుకోండి. ఇక్కడ నుంచి మన సాధన మొదలవుతుంది, మూలాధారం నుంచి మనం మొదలెట్టాం. ఆజ్ఞా చక్రే భృకుటి స్థానే ద్విదళాంతే హం క్షం బీజం జ్ఞాన నిధింతం గురుమూర్తిం విద్యుద్వర్ణం జ్ఞానమయంతం నిటలాక్షం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. హం క్షం అనేటువంటి ఆజ్ఞాచక్రం మీద ఉన్నటువంటి రెండు దళాల మీద మనస్సును నిలుపుకుంటూ మూర్ధని స్థానే వారిజ పత్రే శశిబీజే. మూర్ధి స్థానంలో వారిజ పత్రే శశిబీజే. మన భారతదేశంలో ప్రతి వాళ్ళు వాళ్ల పేరు ముందు శ్రీ అని రాస్తాం, శ్రీ అని కాని లేకపోతే శ్రీ మతి అని కాని ఎందుకు రాస్తాం? ఇక్కడ జవాబుంది. మూలాధార చక్రము నుంచి ఆజ్ఞా చక్రం వరకు వెళ్లి, అంటే లక్ష్మణుడు నుంచి సీతస్థితి వరకు వెళ్లి, అక్కడ నుంచి సహస్రారము రాముని యొక్క స్థితి వరకు వెళ్లేటువంటి మొత్తం ప్రక్రియను శ్రీ విద్య అని పిలుస్తూ ఉంటాం మనం. ఇంజనీరింగ్ చదివిన వాడు ఇంజనీర్ ఎలా అవుతాడో శ్రీ విద్యోపాసకుడు పేరు ముందు శ్రీ ఉంటుంది. శ్రీ ఉంటే అర్థం ఏంటంటే వాడికి శ్రీ విద్య తెలుసు అని. ఇప్పుడు 108 శ్రీలు పెట్టుకోవటంలో అంతనార్థం నాకు అర్థం కాదు. ఇంజనీరింగ్ ఎన్ని రకాలుగా ఉంటుందో అన్ని రకాలుగా శ్రీ విద్య ఉంటుందేమో నాకు తెలియదు. కానీ శ్రీ అని పేరు ఎందుకు పెట్టుకుంటామో తెలుసుకోండి. శ్రీ విద్య తెలుసున్న వాడికి మాత్రమే శశివర్ణము చంద్రుడి యొక్క షోడశ కళలు తెలుసున్నటువంటి వాడికి మాత్రమే వాడి పేరు ముందు శ్రీ అని పెట్టుకునే హక్కు ఉంటుంది. స్త్రీ అయితే శ్రీమతి అంటే ఆమె యొక్క మనస్సులో మతిలో శ్రీ విద్య పూర్తిగా నిండి ఉంది అని అర్థం. ఇప్పుడు శ్రీ శ్రీమతి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ లాగే, ఎడ్యుకేషన్ నిల్ డిగ్రీ ఫుల్. అంచేత మూర్ధని స్థానే వారిజ పత్రే శశిబీజే శుభ్రం వర్ణం పద్మ సహస్రం సువిశాలం హాంబీజాఖ్యాం వర్ణ సహస్రం తురీయాంతం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. అక్కడ ఆ సహస్రార కమలంలో శ్రీ విద్యోపాసకుడైనటువంటి ఆ సాధకుడికి వచ్చేటటువంటి దర్శనాన్ని వర్ణిస్తున్నాడు. తర్వాత శాంతాకారం శేషశయానం సురవంద్యం కాంతానాథం కోమలగాత్రం కమలాక్షం చింతారత్నం చిద్ఘనపూర్ణం ద్విజరాజం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. బ్రహ్మానందం బ్రహ్మముకుందం భగవంతం సత్య జ్ఞాన సత్యమనంతం భవరూపం పూర్ణ బ్రహ్మానందమయంతం గురుమూర్తిం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. మనకి విద్య ఉపాసన చేసినటువంటి వాడు ఆ కుండలిని సాధకుడు కూడా గురుమూర్తికి కూడా సహస్రార చక్ర జాగరణ జరిగినటువంటి వ్యక్తి కనుక సహస్రార జాగరణ యొక్క స్థాయికి అతని స్థాయికి ఏమీ తేడా ఉండదు. కనుక శేషశాయి అయినటువంటి ఆ విష్ణుమూర్తికి కాని ఈ గురువుకి కాని నేను ఏ విధమైనటువంటి భేదాన్ని చూడటం లేదు అనుకుని మళ్లీ ఈ ఎంటైర్ ప్రాసెస్ చాలా సూక్ష్మ రూపంలో క్లుప్తంగా మీకు చెప్తున్నాడు. ఆధారే లింగ నాభౌ హృదయ సరసిజే తాలు మూలే లలాటే. ఆధారంలో లింగ ప్రదేశం వద్ద, నాభౌ నాభి వద్ద, హృదయ సరసిజే హృదయం వద్ద, తాలు మూలే విశుద్ధి లలాటే, ద్వే పత్రే షోడశారే ద్విదశ దశ దళే ద్వాదశార్ధే చతుష్కే వాసాంతే బాల మధ్యే డఫకఠ సహితే కంఠదేశే స్వరాణాం హం క్షం తత్వార్థయుక్తం సకల దళయుతం వర్ణరూపం నమామి. ఈ ఒక్క శ్లోకము అన్ని చక్రాల యొక్క దళాల గురించి చెప్పిస్తోంది, అక్షరాల గురించి చెప్పిస్తోంది. ఆ శ్లోకం నంబర్ 10 దాన్ని మీరు ఖండతా పట్టుకోండి. దాని తర్వాత మళ్ళా రివర్స్ ఆర్డర్లో ప్రొసీడ్ అవుతున్నాడు. మూలాధార చతుర్దళారుణ రుచేర్ ఆస్వాంత వర్ణాత్మకం స్వాధిష్టాన మనేక విద్రుమ నిభం బాలాంత షట్పత్రకం రత్నాభం మణిపూరకం దశదళం దాధ్య ఫకారాంతకం పత్రైర్ద్వాదశభి అనాహతపురం హేమం కఠారాంతకం మాత్రా షోడశకైర్ విశుద్ధ మమలం జ్యోతిర్మయం వ్యాపకం హం క్షం హక్షర యుగ్మ పత్ర సహితం తస్మాచ్చ ఆజ్ఞాపురం తస్మాదూర్ధమదోముఖం వికసితం పత్రం సహస్రారకం నిత్యానందమయం సదాశివమయం హంసం సదా భావయే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన చజే దగ్గ్యాన నిర్మాల్యం సోహం భావేన పూజయే. ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఒక్కసారి ఆ సాధనా విధానాన్ని మీరు గుర్తు చేసుకోండి. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల మీరు చేసుకోవచ్చు. నా ప్రకారం అయితే చేసుకోవాలి. 5 నిమిషాల కంటే ఈ సాధన చేయకూడదు. అంతకంటే ఎక్కువ చేస్తే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పడతారు. కేవలం 5 నిమిషాలు. ఏం చేయాలో గుర్తు చేసుకోండి. 2 చెవులు ఉన్నాయి కదా రంధ్రాలు, శ్లోకాలు కాదు సాధన వేరు. ఈ శ్లోకాలు మామూలుగా చదువుకోండి పారాయణ, సాధన విధానం చెప్తున్నాను. గాయత్రి మంత్రము 1 గంట సేపు చేశారు మీరు. చేసిన తర్వాత తక్షణమే ఇది మొదలెట్టేస్తే చాలా సులభమైనటువంటి వాతావరణంలో మీ మొత్తం శరీరం ట్యూన్ అయి ఉంటుంది గాయత్రి మంత్రానికి. చాలా సులభంగా ఈ లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారు. 2 చెవుల మధ్య నుంచి ఒక గీత గీశాం అనుకోండి, కలిపేసి ఇక్కడ నుంచి వెనక్కి గీశాం అనుకోండి, ఈ రెండు ఎక్కడో చోట కలుస్తాయి కదా లోపల, ఆ బిందువుని గమనించుకోండి. ఇడ పింగళ సుషుమ్న, ఈ 3 నాడుల గురించి మనం మిల్లిమిల్లిగా తెలుసుకుందాం. ఎలాగా దాన్ని కంట్రోల్లో తీసుకో మీకు తెలియాలి. శ్వాసను ఇడలోకి పంపించగలగాలి, పింగళలోకి పంపించగలగాలి, సుషుమ్నలోకి పంపించగలగాలి. సుషుమ్నలోకి పంపించాక కూడా సరిపోదు. సుషుమ్నలో ఇంకో 3 అతి సూక్ష్మమైనటువంటి నాడులు ఉన్నాయి, వజ్రిణి చిత్రిణి బ్రహ్మ. వజ్రిణి మణిపూరక చక్రం నుంచి స్టార్ట్ అవుతుంది, చిత్రిణి విశుద్ధి చక్రం నుంచి స్టార్ట్ అవుతుంది, బ్రహ్మనాడి ఆజ్ఞాచక్రం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కలుస్తుందని చెప్పుకున్నాం, దాన్ని త్రికుటి అంటాం. మనం 3వ కన్ను ఉండేటువంటి స్థలం అక్కడ అతి తెల్లని జ్యోతిని ఊహించుకోండి మీరు, తెల్లని జ్యోతి దీపం. కానీ ప్రమిద అది వద్దు, చెప్పకుండా ఉంటే బాగుండేది సార్. కోతిని గుర్తు చేసుకోకునాయన జపం చేస్తున్నప్పుడు అన్నాడు గురువు. మంత్రవాడి గుర్తురాదు కానీ కోతి గుర్తొస్తుంది. మన ప్రమిద వద్దు అన్నా, వచ్చినా పర్వాలే కంగారు పడకండి, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్. భ్రుకుటిలో త్రికుటిలో ఆ తెల్లని జ్యోతి నిరంతరము ప్రకాశిస్తున్నటువంటి భావన చేసుకుంటూ 5 నిమిషాలుండండి, వదిలేయండి దాన్ని. ఇలాగా 21 రోజులు చేయండి ముందు, ఆ తర్వాత మాత్రమే ఏం చేయాలో చెప్పబడుతుంది. 6 నెలల సాధన ఇది మినిమం. 6 నెలల కంటే ముందు ఈ సాధన పూర్తి కాదు. ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క నెల. 21 రోజులలో సాధారణంగా నా అనుభవం ఏంటి అంటే 7వ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుందో నేను చెప్పాను. ఇంచంటే స్టార్ట్ అవుతుంది అంటే అది స్టార్ట్ అవుతుందో లేదో చూస్తారు మీరు. అంటే ఏం స్టార్ట్ అవుతుందో నేను గ్యారంటీగా చెప్పాను. ఇంచంటే మనస్సు చాలా పిచ్చి వేషాలు ఇస్తుంది, అందుకని రహస్యంగా ఉంచారు తప్ప అందులో ఏమీ రహస్యం లేదు. ఏమీ లేదు అసలు, అక్కడ మీ శరీరంలో ఉన్న భాగాలేగా. కానీ వచ్చిన గొడవ ఏంటంటే నేను చెప్పాను అనుకోండి, అక్కడ 8 అనే అక్షరం ఏర్పడుతుందని అందరికీ గ్యారంటీగా రేపు 8 కనిపిస్తుంది. కానీ అది కనిపించకూడదు. అంచేత కనిపించినా దాన్ని పక్కన పడేయండి. అలా రకరకాలుగా ఏం స్వరూపం కనిపించినా మొదటి 7 రోజులు మాత్రము గమనించకండి. ఏంటి గమనిక ఉండాలి? కేవలము ఆ శుభ్రమైనటువంటి శ్వేత జ్యోతి, చల్లని జ్యోతి. వేడిగా ఉండకూడదు ఆ జ్యోతి, చల్లగా ఉండాలి ఆ జ్యోతి. చేసుకోండి. ఒక చిన్న సాధనాత్మకమైనటువంటి ట్రిక్ ఏంటి అంటే, చాలా మంది వేడి చేసినటువంటి ఫీలింగ్ ఫీల్ అవుతారు. చాలా వేడి చేసినటువంటి ఫీలింగ్ వస్తుంది. వస్తే ఖసా పిసా పటిక బెల్లం తగిలేయండి, దగ్గర పక్కన పెట్టుకోండి పటిక బెల్లం. ఎప్పుడు మీకు అది నవలాలనిపిస్తే నవలాల, ఈ సాధన రామకృష్ణ పరమహంస చేస్తున్నప్పుడు మూడు రోజులు మూడు రాత్రులు స్వీట్స్ నిండా ఉన్నటువంటి గదిలో ఆయన్ని పడిశారు తీసుకెళ్లి. అసలు బయటకు వచ్చే రాలే, ఈ బెంగాల్ దేశంలో స్వీట్స్ చాలా బాగా తింటారు. మూడు రోజులు స్వీట్స్ తినాలి అన్న అభిరుచి ఉన్నవాళ్లు ఇదేదో బాగా ఉంది అనుకుంటారు, ఏమీ బాగుండదు. మీకు ఎంత తపనో ఎంత వేడో దాన్ని మాత్రం మీరు చూసుకోండి. కంట్రోలింగ్ ఫ్యాక్టర్ మీ దగ్గరే ఉంది, బాగా వేడి చేసినట్టుంది, ఆ రోజు సాధన చెయ్యం. కానీ వేడి చేసింది బాగా వేడి చేసింది నిర్ణయించుకునేది ఎవరు? కారు డ్రైవరే. మీరే నిర్ణయించుకోవాలి. మొదటి వారం తర్వాత జాగ్రత్తగా ఆ జ్యోతి రకరకాలైనటువంటి ఆకృతులు, రకరకాలైనటువంటి శబ్దాలు మీకు వినిపించటం మొదలెడతాయి. ఒకవేళ వినిపిస్తే కంగారు పడకండి, ఏది జరిగినా కంగారు పడకండి, ఏది అవదు. సినిమాలో తెర మీద ఓ పెద్ద పులి ఎగిరింది, మీరేమైనా కంగారు పడుతున్నారా? వర్షం కురుస్తోంది, మీరేమైనా కంగారు పడుతున్నారా? ఏం అవదు. మీరు కంగారు పడి లేస్తే మాత్రం ఏం అవదు, సాధన భంగం అవుతుంది. అంతకంటే వెళ్ళే మళ్లీ మళ్లీ అదే పాయింట్ దగ్గరికి వచ్చి ఆ రికార్డు అరిగిన రికార్డు ఉంటుంది చూసారా, అక్కడ గీత పడితే మళ్ళీ అక్కడే ఆగుతూ ఉంటుంది ప్రతి జన్మలోనూ, మళ్ళా శరీరం మార్చుకోవాల్సి వస్తుంది. అంచేత ఏమీ కంగారు పడకండి. ముందు గురువుని స్మరించాం, గురువుని స్మరించాక గంట సేపు గాయత్రి చేశాం, ఆ గాయత్రి మాత్ర గురువు యొక్క రక్షణలో మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఎప్పుడూ రాదు. ఏ ఇబ్బంది వచ్చినా మీరు స్వయంగా చేసుకున్నటువంటి ఇబ్బందే తప్ప గురువుల నుంచి గాయత్రి నుంచి వచ్చేటటువంటి ఇబ్బంది కుండలిని సాధనలో ఈ విధానాన్ని చేస్తున్నటువంటి వాళ్ళకి గ్యారంటీగా రాదు. సాధనా విధానం అర్థమైంది కదా. 5 నిమిషాలు మాత్రమే ఓపిక ఉండి శరీరం భరించగలిగితే, ఇక్కడ కండిషన్ శరీరం మీరు చెప్పాలి అది, అంటే మేము నిర్ణయించుకోవాలి. మూడు పూట్లా చేసేస్తాం మాస్టారు, నవరాత్రులు తొందరగా అయిపోతుంది, శరీరం ఒప్పుకోవాలి. అడ్డంగా ఎలా వస్తుందో చెప్పాను కదా మీకు, దాహం వేడి చేసిన లక్షణాలు అవి వస్తే ఆపేయండి, పటిక బెల్లం బాగా తాగండి, పటిక బెల్లం నీరు. అలాంటి పరిస్థితి వస్తే మామూలుగా తాగక్కర్లేదు మీరు. కానీ నా అనుభవం ఏంటంటే మన పరివార వాళ్ళకి ఎప్పుడూ పటిక బెల్లం అవసరం రాలేదు. ఇంకంటే కొట్టిన పిండాయి ఇంకెలా వస్తున్నారేమో, మీరు అలవాటు లేకపోతే కదా. బాగా మసాలాలు తినేవాడికి ఏమవుతుంది, ఏమవుదు. మసాలాలు ఎప్పుడు తిన్నవాడికి నోట్లో కాస్త కారం పడితే కళ్ళమట నీళ్లు అది వస్తాయి, మనకి రావు, గ్యారంటీగా రావు. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. మళ్లీ ఇంత అద్భుతమైనటువంటి టైం కాల ప్రవాహంలో రాదు. అందుకు ఈ ఆవేదనంతాను ఇంత విరివిగా ఇంత స్పష్టంగా ఇంత రహస్యమైనటువంటి సాధనలు మీకు అందజేయబడవు. అందజేసినప్పుడు మీరు వదులుకుని తర్వాత ఎప్పుడో మీకు ఛాన్స్ దొరుకుతుంది అంటే రాదు. భలే మంచి చౌక బేరము అని చెప్తున్నాను కదా, ఇంత బేరం మళ్ళా మీకు రాదు. ఏ విధమైనటువంటి శారీరక పరిస్థితి దీనికి అడ్డు కాదు, జ్వరంగా ఉన్నా చేసుకోవచ్చు. మీరు ఆపుకోక్కర్లే, ఎలాంటి శారీరక పరిస్థితి దీనికి అడ్డు కాదు, వయస్సు దీనికి అడ్డు కాదు. ఇంకంటే అది మీలో ఉన్నటువంటి చక్రం, మీరు ఎలా ఉన్నా అది పనిచేస్తూనే ఉంటుంది. అర్థమైంది కదా. అంచేత లేనిపోని అనుమానాలు లేనిపోని భయాలు ఏమీ పెట్టుకోకుండా ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని మాత్రం నిరంతరం గుర్తుంచుకోండి. శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు నాకు చాలా నచ్చినటువంటి వ్యక్తి, కానీ మీకు నచ్చాలని రూలేం లేదు కదా. మీకు ఏ గురువు నచ్చినా ఎవరినైనా పెట్టుకోండి, శరీరంలో మార్పులే తప్ప ఆ గురువుల యొక్క స్థాయిలో ఏ భేదమూ లేదు, ఏ భేదమూ లేదు. అసలు గురువులలో భేదం చూసేవాడు కుండలిని సాధకుడు కాలేడు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, ప్రతి చోట ఆ గురువే ఉన్నాడని చెప్తే మళ్ళా ఈ శరీరంలోనే గురువు ఉన్నాడు. కానీ నీకు ఒక పర్టికులర్ శరీరము, ఒక పర్టికులర్ నామం మీద ప్రేమ ఉంటే ఓకే, దాని గురించి మీరేం చేసుకోక్కర్లేదు. ఆ గురువుని స్మరిస్తూ గంటసేపు గాయత్రి సాధన చేసిన తర్వాత 5 నిమిషాల పాటు ఆ శ్లోకాలు చదివాక, 10-12 శ్లోకాలు ఉన్నాయి కదా, ఆ శ్లోకాలు చదువుకోండి. వీలున్నప్పుడు బొమ్మ వేసుకుని, ఇంకంటే నాకు మళ్ళా రెండవ బొమ్మ రాలే, ఇంతమంది సాధకులు ఇంతమంది కారణ జన్మలు ఇంతమంది ఆల్రెడీ కుండలిని జాగరణ అయిపోయిన వాళ్ళందరూ కలిసి కూడా రెండో ఏ బొమ్మ రాలే, పోనీ టైం వచ్చింది, నేచరింగ్ ఆల్వేజ్ రైట్, దాని గురించి మరీ కావక్కర్లేదు. ఇలాగే షట్చక్రాల మీద ఉన్నటువంటి అక్షరాలు ఒక పెద్ద షీట్ చేసి మీరు ఇక్కడ పెట్టేయగలిగితే ఇక్కడ కూర్చొని సాధన చేసుకునే వాళ్ళకి చాలా సులభంగా ఉంటుంది. కాస్త పెద్దది పెట్టండి, ఆ మూలాధారం యొక్క నాలుగు దళాలు, అన్ని దళాలు అక్కడ వేసి ఆ దళాల మీద ఉండేటువంటి అక్షరాలు, ప్రతి అక్షరం తర్వాత సున్నా వస్తుంది.